ఓం శాంతి. జీవన సూత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి జీవన సూత్ర కార్యక్రమంలో భగవంతుని పాత్రను గురించి మాట్లాడుకుందాం. కొందరు అసలు భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు ఉంటే ప్రపంచంలో ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు, ఇన్ని సమస్యలు ఎందుకు, ఇంతమంది అనాథలుగా ఎందుకైపోతున్నారు, ఈ యుద్ధాలు ఎందుకు అంటూ అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి భావాన్ని వ్యక్తపరచడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అసలు భగవంతుడే లేడు, ఆ లేని కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అని కూడా భావిస్తారు కొందరు. ఇక్కడ మరి భగవంతుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అన్నది సంశయం. భగవంతుడి పాత్ర మనం అనుకున్నట్లుగా లేనంత మాత్రాన భగవంతుడు లేడే లేడు అనేటువంటి నిర్ణయానికి రావడం ఎంతవరకు భావ్యం, భగవంతుని పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది అర్థం చేసుకోవడానికి కూడా మనం సూక్ష్మతలోకి వెళ్లవలసిన అవసరం ఉంది. భగవంతుడు తన పాత్రను ఏ విధంగా పోషిస్తున్నాడు అనే విషయాన్ని మనం సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ప్రతినిత్యం ఈ విషయాన్ని గురించి ఎక్కడో అక్కడ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇలా భగవంతుని ఉనికి గురించి వాదించుకున్నంత మాత్రాన లేక భగవంతుని ఉనికికి సంబంధించి అసలు ఉన్నాడు లేడు అనే విషయాల్లో వాదోపవాదాలలోకి దిగడం ద్వారా ఒకసారి ఒకరు గెలవచ్చు, ఇంకొకసారి ఇంకొకరు గెలవచ్చు. అది తర్కానికి సంబంధించినటువంటి విషయమే కాని వాస్తవం నుంచి తప్పకుండా దూరంగా ఉంటుంది. కారణం భగవత్ స్వరూపం కాని భగవదానుభూతి కాని సూక్ష్మంగా హృదయం స్పందనతో అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఏ విధంగా సృష్టి కొన్ని నియమాలతో నడుస్తూ ఉంటుందో భగవంతుడి శక్తి కూడా సృష్టిని అదే సూక్ష్మమైనటువంటి నియమాలతో నడుపుతూ ఉంటుంది. ఆ నియమాలను మనం వైజ్ఞానం ద్వారా అర్థం చేసుకోగలుగుతున్నాము. ఆ నియమాల వెనుక ఉన్నటువంటి ఆ సూక్ష్మమైనటువంటి శక్తిని ఇంకా కనుగొనలేదు, వాటిపై ఇంకా మన అన్వేషణ పూర్తవ్వలేదు. అంత మాత్రాన వారికి అస్తిత్వమే లేదు అనేటువంటి నిర్ధారణలోకి రావాల్సిన అవసరం ఎంతవరకు సత్యము, ఎంతవరకు భావ్యము అన్నది అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక వ్యక్తి సెలవు రోజున అలాగా ఒక మంగలి కొట్టుకు వెళ్తాడు. అలా జుట్టు కత్తిరించుకోవడానికి, గడ్డం చేయించుకోవడానికి మంగలి కొట్టుకు వెళ్ళి అక్కడ కూర్చొని తన జుట్టు కత్తిరింప చేసుకుంటూ ఉంటాడు. ఆ మంగలి వ్యక్తి చాలా సరదాగా మాట్లాడుతూ అతనితో అనేక విషయాలను గురించి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి విషయాలను గురించి, నగరాల్లో జరుగుతున్నటువంటి విషయాలను గురించి, అలాగే రాజకీయాలను గురించి, టీవీలో వస్తున్నటువంటి కార్యక్రమాలను గురించి, ఇలా ఎన్నో విషయాలను గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మాట్లాడుతూ వారి చర్చ భగవంతుడి విషయానికి వస్తుంది. భగవంతుడి విషయానికి రాగానే అతను, అసలు భగవంతుడు లేడండి, భగవంతుడున్నాడని నేను నమ్మను అంటాడు. ఏం బాబు దానికి కారణమేమిటి అని అడిగితే, అసలు భగవంతుడు ఉంటే ఉన్నాడా లేదా అనేటువంటి విషయాన్ని మనం బయటికి వీధిలోకి వెళ్ళి చూస్తే గాని అర్థం కాదు అంటాడు. ఏముందయ్యా అక్కడ అంటే, మనం ఎక్కడ చూసినా ఎంతో మంది రోగాలతోటి, బాధలతోటి, సమస్యలతోటి ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ, ఎంతో మంది అనాథలుగా ఉన్నారు, ఎంతో మంది రకరకాల సమస్యలతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు. అసలు భగవంతుడు అంత ప్రేమమూర్తి అయితే, మరి ప్రపంచంలో ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఎందుకు ఉన్నాయి? ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు అందరూ పడుతూ ఉంటే చూస్తూ భగవంతుడు ఏమీ చేయకుండా ఎందుకు ఉంటాడు? కాబట్టి అసలు భగవంతుడే లేడండి అని అతను ఒక నిర్ధారణకు వచ్చి అనేస్తాడు. సరే, ఈయన కాస్త ఇక ఈ విషయం గురించి వాదోపవాదాల్లోకి దిగడం ఎందుకు, కాస్త శాంతిగా ఉంటే మంచిది అనుకుని ఎక్కువగా మాట్లాడు. సరే, అదంతా పూర్తవుతుంది. తను ఆ కొట్టు నుండి బయటకు వస్తాడు. బయటికి వస్తూ కొద్దిగా ముందుకు వెళ్ళగానే, తలుపు తెరిచి బయటికి చూడగానే బయట అతనికి ఒక దృశ్యం కనిపిస్తుంది. ఒక వ్యక్తి బాగా పిచ్చివాడిలా ఉంటాడు. జుట్టంతా జడలు జడలుగా అయిపోతుంది. మొహం అంతా అసహ్యంగా ఉంటుంది. స్నానం చేసి ఉండడు. తలకాయ కూడా దువ్వుకొని ఉండడు. మొత్తం జుట్టు పెరిగిపోయి, గడ్డం పెరిగిపోయి, మాసిపోయి జడలు జడలుగా అంతా ఉంటుంది. అది అతని మనసులో ఒక విషయాన్ని స్పందింపజేసి మళ్ళీ లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి, అసలు మంగళి వాళ్ళు ఉన్నారని నేను నమ్మను అంటాడు. అతను ఇతను బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఇలా అంటున్నాడు ఏమిటి అని ఆసక్తిగా వచ్చేసి, ఏమంటున్నారండి అని అడుగుతాడు. బాబు, మంగళి వాళ్ళు అసలు లేరయ్యా ప్రపంచంలో అని అంటాడు. అదేమిటండి, నేను ఉన్నాను కదా, ఇప్పటిదాకా నేను మీకు జుట్టు కత్తిరించాను, గడ్డం చేశాను, అసలు వాళ్ళు లేరు అంటున్నారేంటి, మేము ఉన్నాం కదా అంటాడు. అసలు మంగళి వాళ్ళు ఉన్నారా లేదా అన్నది తెలుసుకోవాలంటే నువ్వు బయటకు వచ్చి చూడాలయ్యా అంటాడు. సరే అని అతను బయటకు వస్తే, బయట అతన్ని చూపించి, మంగళి వాళ్ళు ఉంటే ఇలా జుట్టు పెరిగిపోయి, జడలుగా అయిపోయి, గడ్డాలు మాసిపోయి ఎందుకుంటారు మనుషులు అని అంటాడు. ఇతను నవ్వి, అదేమిటండి, అతను నా దగ్గరికి వస్తే కదా నేనేమైనా చేసేది, అతను నా దగ్గరికి రానంత మాత్రాన మేము లేవు అంటారేమిటి అని అంటాడు. అప్పుడు ఈయన, ఇది కూడా అంతే బాబు, వైద్యుడు దగ్గరికి పేషెంట్ వెళ్ళినప్పుడే అతను వైద్యం చేయగలుగుతాడు, అదేవిధంగా వీళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడే నువ్వు నీ సేవను అందించగలుగుతావు, అదేవిధంగా భగవంతుడు కూడా తన దగ్గరికి వెళ్ళని కారణంగానే వారు భగవంతుడి శక్తిని పొందలేకపోతున్నారు. అంటే ఇక్కడ భావం ఏమిటి అంటే, భగవంతుడి ముందు సమర్పణ కాలేకపోవడము, వారి సహాయాన్ని స్వీకరించుకోలేకపోవడము. అదేవిధంగా భగవంతుడు మనల్ని ఏ ప్రేరణ అయితే ఇస్తున్నాడో దాన్ని విధంగా మనం నడుచుకోలేకపోవడమే ఈ దుఃఖాలకు కారణము. వైద్యుడి దగ్గరికి పేషెంట్ వెళ్ళినప్పుడు తను వైద్యం చేయగలుగుతాడు. మరి వైద్యుడి దగ్గరికే వెళ్ళినప్పుడు తను ఎలా వైద్యం చేయగలుగుతాడు అని చెప్తాడు అతను. అప్పుడు ఇతను చాలా తెలివైనటువంటి వాడు, మరి అలాంటప్పుడు మరి వైద్యుడి దగ్గరికి వెళ్తే కదా ఆయన నయం చేసేది అంటున్నారు, మరి భగవంతుడిని నమ్మే వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఎందుకు వస్తున్నాయండి అని అడుగుతాడు. భగవంతుడిని నమ్ముతూ పూజలు చేస్తూ, ఆరాధనలు చేస్తూ, ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సమస్యలు కనిపిస్తున్నాయి కదా అని అడిగితే, దానికి వారు ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, అది నిజమే, భగవంతుడి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళిన వెంటనే నయమైపోదు కదా, వారు ఈ విధంగా చేయండి, ఇలా మందులు వేసుకోండి, ఇలా ఇలా చేస్తే మీది నయమవుతుంది అనేటువంటి విధానాన్ని బోధిస్తాడు. ఆ విధానానుసారంగా వారు నడిచినప్పుడే ఆ మందు పనిచేస్తుంది, వైద్యం పనిచేస్తుంది. అలా నడవకపోతే వైద్యం పనిచేయదు. అలా నడిచినా కూడా కొందరికి పనిచేయకపోవడానికి కారణం ఏంటండి అని అడుగుతాడు. దానికి కారణం, అది మొండి రోగమై ఉండాలి. ఎప్పటి నుంచో చేసినటువంటి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ మొండి రోగం అంత త్వరగా నయమవ్వదు. కొన్ని వేసిన వెంటనే, మందు వేసిన వెంటనే నయమవుతాయి. కొన్ని మందు వేసినా కొంత సమయం పడుతుంది. ఆ కారణంగానే భగవంతుడు చెప్పినటువంటి విధంగా నడుస్తున్నా కూడా కొన్ని సందర్భాలలో నయం కాదు. మరి ఆ విధంగా నడుస్తున్నా, ఎంతకాలం నడిచినా కూడా కొందరు బాధలు ఎందుకున్నాయి అని అడుగుతాడు. దానికి కారణం సూక్ష్మమైనటువంటి కర్మ ప్రభావం. ఎప్పుడో చేసినటువంటి కర్మలు, చాలా పేరుకుపోయి ఉన్నటువంటి కర్మలు అంత త్వరగా వదలవు. అశోకుడు ఎంతో పెద్ద యుద్ధం చూసిన తర్వాత, చేసిన తర్వాత, కొన్ని వేల మంది మృత్యువాత పడ్డ తర్వాత, ఎంతో మంది మృత కళేబరాలుగా మారి ఆ మరుభూమిని చూసినప్పుడు తనలో ఆవేదన కలిగి, ఇంతటి క్రూరమైనటువంటి ఈ ప్రక్రియ మానవ హితంలో కలేదు అనే విషయాన్ని అర్థం చేసుకుని వైరాగ్యంతో ఆ హింసా ప్రవృత్తిని పూర్తిగా వడనాడి ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని చేపడతాడు. అప్పటి నుండి తన కర్మలు బాగా ఉన్నాయి, మంచి రియలైజేషన్ కలిగింది, పరివర్తన వచ్చింది. కానీ దానికి ముందు తాను ఎంతో మంది మృత్యువుకు కారణమయ్యాడు. మరి వాటన్నిటి ఫలితము ఎక్కడికి పోతుంది? ఆ పూర్వకర్మల ప్రభావం, ఆ పాపకర్మల ప్రభావం కూడా తప్పకుండా మనం తీర్చుకోవాల్సి వస్తుంది. ఆ కారణంగానే మనం ఆధ్యాత్మికంలో ఉన్నా కూడా దాని ప్రభావంలో, అంటే భగవంతుడి ఆజ్ఞానుసారంగా నడుస్తున్నా కూడా కర్మ ప్రభావానికి లోనవ్వవలసి వస్తుంది. అంటే ప్రస్తుతం రుణాన్ని ఏర్పరచుకోవట్లేదు, ప్రస్తుతం శ్రేష్ట కర్మలు చేసి భవిష్య నిధిని ఏర్పరచుకుంటున్నాం, కానీ పూర్వకర్మల రుణాన్ని కూడా తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రుణాన్ని మనం ఈ కర్మ భోగం ద్వారా మనం తీర్చుకోవాల్సి వస్తుంది. భోగము ద్వారా, రోగము ద్వారా గత కర్మల ప్రభావాన్ని మనం తగ్గించుకుంటూ ఉంటాం. దానినే మనం కర్మయోగంలోకి మార్చినప్పుడు, కర్మ చేస్తూ కూడా యోగయుక్తులై, శ్రేష్ట సంస్కారయుక్తులై, భగవత్ చింతనతోటి, భగవత్ స్మృతితో కర్మలు చేసినప్పుడు పూర్వకర్మల ప్రభావం త్వరగా అంతమవుతుంది. కాబట్టి ఈ వాస్తవాన్ని మనం గ్రహించి భగవంతుడి సూక్ష్మమైనటువంటి శక్తి మనందరికీ తప్పకుండా అందుతూ ఉంటుంది. మనం నమ్మినా నమ్మకపోయినా, మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా, భగవంతుడు తన సూక్ష్మమైనటువంటి శక్తిని ప్రతి ఒక్కరికి అందిస్తూనే ఉంటాడు. కానీ స్వీకరించడానికి ముందు మనం సంసిద్ధులం అవ్వాలి, మన మనస్సును సంసిద్ధం చేసుకోవాలి, వారికి శరణాగతి అవ్వాలి. మళ్ళీ ఇంకొక అంశంతో రేపు జీవన సూత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి.